Hallelujah.
Hallelujah.
Everybody is now fully awake after that singing.
Hallelujah.
Today we're going to talk about something very interesting, very exciting, and I hope that you will be excited about it.
ఉత్సాహము ఉద్యమంతో కూడినటువంటి మాటలు ఈ రెండో సెషన్ విందాం.
I'm going to make a statement here.
ఒక మాట ఇక్కడ చెప్తున్నాను నేను జాగ్రత్తగా.
The Lord's coming is not only imminent, that is, it can happen at any time.
దేవుడు అకస్మాత్తుగా రావడం మాత్రమే కాదు కానీ ఏ క్షణంలో కూడా ప్రభు రావచ్చు.
But the Lord's kingdom is coming soon.
దేవుడు రాజ్యము త్వరగా రావచ్చునని ఆయన త్వరగా రావచ్చున్నాడు.
I can say this with boldness based upon the word of God.
Endukante devu yokka maatalu patte takshane ee maatalu cheppagalanu.
What I'm telling you is Jesus is coming back soon.
Yesu thoraga raabochunnaru.
Let's go to the Bible. Matthew chapter 24.
Matthew suvartha 24th adhyayam.
And read verses 32 through 34. This is called the parable of the fig tree.
ఇది అంజూరపు చెట్టు ఉపమానం.
This is the first time the Lord starts using parables in chapter 24.
24లో మొదటిసారిగా ప్రభు ఉపమాన రీతిగా చెప్తున్నారు.
Parables are always given for the church.
ఉదాహరణలు ఉపమానాలు సంఘము కొరకు చెప్పబడినవి.
And they can be very, very meaningful. We must ask the question about why he uses this parable on the fig tree.
అంజూరపు చెట్టు గురించి ఎందుకు ప్రభు వారు ఉపమానం చెప్పారు?
First of all, let me explain when he spoke these words. The last week of Jesus' ministry before he was crucified was when he spoke these words.
ఇక వారం రోజుల్లో ప్రభు వారు సిలువ మీద మరణిస్తారు అన్నప్పుడు ఆయన ఈ మాట మాట్లాడాడు.
If we take the traditional view that he was crucified on Friday, then he spoke this parable on Tuesday of that week.
ఒకవేళ మనం అందరూ నమ్మే విధంగా శుక్రవారం ప్రభు వారు చనిపోయారు అని మనం అనుకున్నాం కదా, మంగళవారం ప్రభు వారు మాట మాట్లాడాడు.
The last week of Jesus' ministry was very busy.
ఆ వారంతా కూడా ప్రభు చాలా బిజీగా ఉన్నాడు.
It is amazing how much of the word of God in the Gospels really is right there happening in the last week.
నిజంగా మనం చూసినట్లయితే ఆ నాలుగు సువార్తలలో అచ్చమరి వారంలో ఎక్కువగా మనకు సువార్త కనపడుతుంది బైబిల్లో.
Now turn to Mark chapter 11 and we'll see some details about this last week.
మార్కు 11వ అధ్యాయంలో కొన్ని మనం చూద్దాము.
And first we're going to read verses 7 through 11.
7 నుంచి 11 వరకు చదువుదాం.
This happened on Sunday when Jesus came into Jerusalem. Many people think of it as Palm Sunday, remember?
జ్ఞాపకం చేసుకోండి, చైత్ర ప్రవేశము లేకపోతే మట్టల ఆదివారం మనం అంటాము. ఆదివారం రోజున ఈ సంఘటన ఈ విషయంలో జరిగింది.
The important thing to know is in verse 11 that after Jesus came into Jerusalem, he went in the temple and looked around. And then he left.
ఆయన యెరూషలేములకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా వేదన ఎక్కువ వెళ్ళాను.
Then he traveled about 2 miles out of town to Bethany, to the little house where Mary and Martha were and the disciples.
యెరూషలేము సరిహద్దులో 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బేతనీ అనే ఊరిలో మరి మార్త మరియా లాజరు అన్న వారి ఇంటికి ప్రభు వెళ్ళాడు.
Now we are going to see something very interesting. That during this week, the matter of the fig tree was prominent.
ఈ వారంలో అంజూరపు చెట్టు అది మనకి అక్కడ దర్శనమిస్తుందంటే ఈ వారం రోజుల్లోనే.
The next day, Monday morning, he traveled to Jerusalem, and we will read verses 12-14 about what happened. The Lord saw a fig tree. He looked for fruit on it, and there was no fruit. So he cursed the fig tree.
కనుక ఆకువారం యెరూషలేము నుంచి బెత్లెహేము వెళ్ళి అక్కడ నుంచి సోమవారం వచ్చినప్పుడు ఆకలి ఉన్నప్పుడు అంజూరపు బాగా పచ్చగా కనపడింది. తిన్నామని పండు రోజులు వెళ్తే పండు లేవు. అప్పుడు ప్రభు దాన్ని శ్రమించట్టుగా మనం చూస్తున్న ఆనందాలు గమనించండి.
To understand this, we must know that the fig tree represents the nation of Israel.
కనుక అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశంకు ఒక ఉదాహరణగా ఉన్నది.
Someone read Joel chapter 1 verse 7.
యాబేలు 1వ అధ్యాయము 7వ వచనం. యాబేలు 1:7.
If you were to read this whole chapter, you'll understand when he talks about his victory, God's victory in that verse, he means the nation of Israel.
ఇక్కడ అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశానికి నిదర్శనంగా ఉంది.
There's also another reference in the Old Testament, we won't read it, but you can look it up later, Hosea 9 verse 10.
తొమ్మిది పది హోషేయ చదవద్దు, రాసుకోండి.
Now let's go to Luke chapter 13 a minute and read a parable there. Now this parable in Luke chapter 13, the Lord spoke about 6 months before he took that final journey into Jerusalem.
కనుక ప్రభువారు లూకా సువార్త 10వ అధ్యాయం మాటలు చూద్దాం.
This is a parable talking about God having a fig tree, meaning Israel, in his vineyard. He looked for fruit on it and he didn't find any. And so the man said to the vineyard keeper, "For 3 years I have been looking for fruit on this fig tree without finding any." And he said, "Why not just cut it down?" But the other man said, "Let it alone for this year too. And then we'll see if it produces fruit."
కనుక మనం గమనిస్తున్నాము, యజమానుడు ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది, 3 సంవత్సరాలు పండలేదు, అందుకని యజమానుడు కొట్టువేయమన్నాడు. అయితే అతని తోట మారితే ఇంకొక అతను నిలబడుతున్నాడు. ఆయన దయ్యా ఇదొక కొంతకాలం చూద్దామని చెప్పి చెప్తున్నాడు.
So Jesus is telling us in this parable which was about 6 months before he went into Jerusalem for the last time, that Israel was a fig tree planted by God. And he had been there 3 years ministering, looking for fruit.
కనుక మనం గమనించే ఆ నెలకు ముందు ప్రభు ఇదే మాట చెప్పాడు, ఏంటంటే ద్రాక్ష తోట అంజురపు చెట్టు, అంజురపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి నిదర్శనంగా ఉన్నది. 3 సంవత్సరాలు మరి దేవుడు వాక్యం చెబుతున్నాడు కానీ ఫలింపు లేదు.
But the parable tells us he's going to give it a little more time to see if it will produce fruit.
ఇజ్రాయెల్ దేశం ఇంకొంచెం సమయం ఇద్దాము, ఇంకా ఎప్పుడుగానే తెలుసుకుంటలేమో యేసు ప్రభువుని ప్రశ్నయ్యి.
When Jesus went into that temple on that Sunday night and he looked around, what he saw was very unfruitful.
Ganaka aa saayankalam prabhu yeshuva devalayam ni chusinappudu akkada aayana etuvanti phalalu kanipinchaledu.
He could tell right then that Israel, especially the leaders, were not producing godly fruit, were not turning to the Messiah and turning away from their evil ways.
Ganaka aayana aadivaram saayankalam prabhu vellinappudu ఇజ్రాయెల్ నాయకులు ఎటువంటి ఫలింపు ఫలాలు లేకుండా జీవిస్తున్నారు.
కనుక దేవుడు
తెలుసు ఇజ్రాయెల్ దేశమును మరి కట్ చేసేటువంటి సమయం ఆసన్నమైంది.
This is the decision to take the kingdom away from Israel as a judgment for not producing fruit by recognizing the Messiah.
కనుక ఇజ్రాయెల్ దేశానికి తీర్పు, ఎందుకంటే మెస్సయ్యను రక్షకునిగా అంగీకరించలేదు కనుక సమయం అయిపోయింది వాళ్ళకి.
So on Monday morning when he went out and he saw no fruit on the fig tree, he was just saying, this is exactly a picture of what I saw last night. I went to the temple and there was no godly fruit.
కనుక ఆ ఉదయం సోమవారం ఆయన అంజూరపు చెట్టును చూసినప్పుడు ప్రతిష్ట ప్రభు అన్నమాట, ఇదే ఇజ్రాయెల్ దేశంలో ఆయన మనుషులు ఎటువంటి ఫలింపు లేకుండా జీవిస్తున్నారు.
So then he and the disciples then go to Jerusalem and go into the temple. So let's read Mark 11, 15 through 17.
మార్కు 11, 15 to 17. మార్కు 11, 15 to 17. వారు యెరూషలేము
ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్ట ఆరోపించి రూపలు మార్చి వారి బల్లలను కుబలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రాయనను ఎవరికి తెలియకులేదు. మరియు ఆయన బోధించుచు నా మందిరపు సమస్తమైన అన్ని చెట్లకు ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల పోగా చేస్తున్నాను.
So Jesus is back in the temple on Monday morning. And what does he do? He rebukes them. He disrupts the whole scene. And he tells them they're making God's house a robber's den.
కనుక ప్రభు వారు సోమవారం రోజున వేటల నుంచి ప్రకటిస్తున్నారంటే మందిరానికి వెళ్తున్నాడు. దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేము దేవాలయంలో చేయించేస్తున్నాడా అంతా కూడా బాగు చేస్తున్నాడు. ప్రభు అన్నాడు నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను. అది మీరేం చేశారంటే దొంగల బోధగా చేశారు.
This is the second time that Jesus cleansed the temple. The first time was early in his ministry, recorded in John chapter 2.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటిసారిగా యేసు దేవాలయంలోకి వెళ్ళినట్లుగా ఆయన సువార్త పరిచయంలో ఉన్నట్టుగా ఉంది. రెండవది బాగు చేయడానికి వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం.
Now it's about 3 years later and he's also doing the same thing, cleansing the temple.
మరలా 3 సంవత్సరాల తర్వాత అదే పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవాలయాన్ని బాగు చేస్తున్నాడు.
But if you compare the two accounts when he cleansed the temple, his denunciation, his rebuke in the second cleansing was even stronger than the first cleansing.
కనుక మొదటి శుభ్రం చేసిన దాంతో పోల్చుకుంటే రెండవసారి ప్రభు శుభ్రం చేస్తున్న విధానము కొంచెం గట్టిగా కష్టతరంగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం.
So when he did this cleansing in the temple on that Monday, he was saying, I am judging Israel for its lack of fruit.
కనుక ఆ రోజు దేవాలయాన్ని ఆయన శుభ్రం చేస్తున్నాడు. కానీ అది ఏ నిదర్శనమైందంటే ఇజ్రాయెల్ దేశానికి నేను తీర్పు చేసుకున్నాను వారి యొక్క క్రియను బట్టి.
So on Tuesday morning he comes back into Jerusalem again
మంగళవారం మరలా ఆయన విషయంలోకి వస్తున్నాడు. ఆ వారం అంతా జరిగిన విషయాలు
చెప్తున్నాడు. The disciples noticed that the fig tree he had cursed was now withered. And they asked Jesus about that. Jesus told them about having faith in God and praying for a mountain to be taken up and cast into the sea, and it would be granted to them.
మీరు దేవుని మీద విశ్వాసం ఉంచి ఎవరైనా ఈ కొండను చూచి మీరు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి.
His answer is really very meaningful.
ప్రభు యొక్క జవాబు చాలా మరి సులువుగా ఉంది అర్థం చేసుకోవడానికి.
He's actually telling them what he prayed after he cursed that fig tree.
కనుక ఆ యొక్క చెట్టుతో ప్రభు మాట్లాడినప్పుడు యేసు ప్రార్థన చేసిన మాట మీరు జ్ఞాపకం చేస్తున్నాడు.
In the scripture, a mountain signifies a kingdom.
Konda ani vakyamlo cheppinappudu konda oka rajyam gurtuga unnadi.
You can see this in Daniel 2 and some other places. I forgot to write down the references.
Daniel 2 vachanalo kuda konda ante rajyam tho polchavachchu.
And the sea represents the Gentiles.
Samudramu anni jantulatoni polchavachchu. Yudulu kaakunda anni jantulatoni samudranni polchavachchu.
Now, I don't have the references for that. Maybe I'll supply them later. I forgot to write those down. But what he's saying is, after he cursed that fig tree, he prayed to God and said, take the kingdom away from Israel and give it to the Gentiles.
గనుక ఆ అంజూరపు చెట్టుతోటి ప్రభువు మాట్లాడిన తర్వాత తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఇజ్రాయేల్ నుంచి ఆ యొక్క రాజ్యాన్ని గౌరవించి అన్ని చెడు తండ్రి చెప్పేసి ప్రార్థన
చేస్తున్నాడు.
ఎందుకంటే ఇజ్రాయేల్లో ఎటువంటి ఫలము లేదు. వారి యొక్క మెస్సయ్య వారు యాక్సెప్ట్ చేయలేదు.
మెస్సయ్య
వారు వద్దన్నారు.
Okay, on that same day,
Adeyajuna,
he spoke a parable in Matthew 21.
This is Tuesday?
Yeah.
Exactly.
And let's read 40 through 43.
నలభై నుంచి నలభై మూడు వరకు.
కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపురం ఏమి చేయనని అందుకు వారు ఆ రుమార్కులను కఠినంగా సంహరించి వాటి కాలువల యందు తనకు పంటను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పి మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వల్లనే కలిగేను ఇది మన కనులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నటికూ చదువులేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ ఎదురు నుండి తొలగింపబడి దాని ఫలనిచ్చే జనులకు ఇవ్వబడునని మీతో చెబుతున్నాను.
We won't take time now, but if you go back to verse 33 and read the whole parable, he's talking about God trying to produce fruit in a vineyard. And all the people consistently rejected those who came to the vineyard looking for fruit.
కనుక మన సమయంలో ఎంతవరకు మాట్లాడుకుందాం. 33వ వచనంలో మనం చూసినట్టయితే ద్రాక్ష తోట అందులో ఫలములను దేవుడు చూస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం.
He's applying this to himself in verse 42 when he talks about the stone which the builders rejected. That was him.
చూడండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంటే ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
And verse 43 is a key verse. He says, therefore the kingdom of God will be taken away from you and given to a people producing the fruit of it.
కనుక చూడండి, దేవుని రాజ్యము మీ యొక్క నుండి తొలగింపబడి దాని ఫలించి జనులకు ఇవ్వబడినని మీతో చెప్తున్నాను.
So we can really see this picture. in this last week of ministry how critical the fig tree was.
కనుక అంజూరపు చెట్టు మనం గమనించండి. అంజూరపు చెట్టు తాము ఫలము చూస్తున్నాడు.
It represented the nation of Israel.
ఇది ఇజ్రాయెల్ దేశపు నిదర్శనమై ఉన్నది.
Jesus had been looking for fruit for 3 years.
యేసు ప్రభువు 3 సంవత్సరాల నుంచి ఫలము కోసం కనిపెడుతూ ఉన్నాడు.
And then he asked to have a little more time to find fruit.
కనుక మరి ఇక్కడ ఇంకొక ప్రభు అడుగుతున్నాడు, అయ్యా ఇంకొంత కాలం చూద్దాం, ఇంకొంత కాలం చూద్దాం.
But when he came into Jerusalem that last week, he saw the evil activities in the temple.
అయితే ప్రభు ఎప్పుడైతే ఆ చివరి వారంలో యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ స్థలంలో ఆలయం జరుగుతున్నటువంటి ఆ పనులు చెట్ల పనులు చూశాడు.
He saw there was no proper fruit.
అక్కడ సరైన ఫలము లేవు.
So he cursed the fig tree.
కనుక అంజూరపు చెట్టుని క్షమించాడు దేవుడు.
Saying they would lose the kingdom and now the kingdom would be given to the Gentiles.
కనుక ఇశ్రాయేలీయులు దేవుడు రాజ్యాన్ని కోల్పోతారు, అయితే ఇప్పుడు ఈ దేవుడు రాజ్యము అన్ని జనులకు ఇవ్వబడుతుంది, వారు తమను మరిస్తారు.
Can you see this?
మీకు అర్థమవుతుందా చెప్పండి. అర్థమవుతుంది మీకు?
Amen. Okay, good. who was that? Okay. Oh, I want to say one thing about cleansing the temple. What was so evil about them buying and selling in the temple?
చూడండి, దేవాలయంలో ఏం జరుగుతుంది యేసుప్రభు చూసినప్పుడు వాళ్ళు అమ్మటం, కొనడం, రోగం, మాంసం ఇచ్చుకోవడం వస్తారు.
According to historical scholarly resources,
మరి చరిత్రకారులు క్రైస్తవ వేదాంత పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే,
the priesthood was utterly corrupted at this time.
ఆ సమయంలో ఉన్నటువంటి ప్రీస్టులు అంటే బోధకులు బాగా కరప్షన్ లోకి లోనైపోయారు.
Not only were the vendors who were selling things making greedy gain from selling the sacrifices.
దేవాలయంలో అక్కడ అమ్ముకునే వాళ్ళు, గుళ్ళు అమ్ముకునే వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు, వారు పూర్తిగా చెడిపోవడం కరెక్ట్ అవ్వడమే కాకుండా,
but the family of the chief priest was getting some take, some money from everything they sold.
కనుక ప్రధాన యాజకుడితో సహా అక్కడున్నటువంటి బోధకులందరూ కూడా, యాజకులందరూ కూడా ఈ కరెక్షన్ మునిగిపోయారు.
So the Jews were using the temple to make money for themselves.
కనుక ఈ యూదులు దేవాలయాన్ని వాడుకుంటున్నారు డబ్బు సంపాదించడం కొరకు.
You know, brothers, this is the only time it records in Scripture Jesus' life when he got mad.
Surely,
కనుక ఇంకా ప్రభు
కోపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవాలయాన్ని స్పూర్ చేసినప్పుడు ఆయన కోపడినట్టుగా మనం గమనిస్తున్నాం.
He gets very angry when his any supposed servant of God uses that position just to be greedy and make money for himself.
కనుక దేవుడు ఇచ్చినటువంటి ఏ అధికారం అయినప్పుడు కూడా ఆ పొజిషన్ ని అడ్డం పెట్టుకుని ధనం సంపాదించడం ప్రభు యొక్క చిత్తము కానే కాదు.
This is a big warning to us.
ఇది ఒక పెద్ద వార్నింగ్ మనందరికీ కూడా, హెచ్చరిక.
It's still Tuesday.
మంగళవారం మనం ఇంకా మనం ఉన్నాం.
He spoke another parable.
ఇంకొక ఉపమానం దేవుడు చెబుతున్నాడు ఇక్కడ.
He spoke the parable on the fig tree that we read at the beginning.
మొదటేమో మనం ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాం.
Now, let's look at that, Matthew
24, 32.
He says, now learn the parable from the fig tree. When its branches have already become tender and puts forth its leaves, you know that summer is near.
332 and 33. అంజూరపు కొమ్మ లేటై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి.
During certain seasons, of course, the fig tree would go into dormancy. It would not produce any fruit, and the life would go down on it.
ఒకనొక సమయంలో ఈ యొక్క అంజూరపు చెట్టులో మార్పు మనం గమనించవచ్చు. ఏమి ఎనకుండా, అసలు ఏమి జరగకుండా నిద్రలోకి వెళ్ళినట్టుగా చెట్టు ఆ ఋతువును బట్టి అక్కడ ప్రవర్తిస్తూ ఉంటుంది.
But when the spring time came, it was again to put forth leaves and eventually fruit.
వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మనకు ఎంత తెలుస్తుందంటే అంజునకు కొమ్మ లేక చిగురించడం.
దిస్ ఇస్ అ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ద ఫిగ్ ట్రీ.
కనుక అంజున చెట్టు మరలా జీవంలోకి రావడం అన్నమాట.
Matthew 24:25 is prophetic, the prophetic word.
24:25
He's telling us to learn something about a fig tree that comes back to life and puts forth leaves.
అంజునపు చెట్టు చూసి నేర్చుకోండి, అదొక అదొక ప్రవచనం అనమాట. అంజునపు చెట్టు మరలా చూపిస్తుందంటే అర్థమేంటే
కనుక
ఆయన వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి.
Brothers and sisters, after Jesus cursed the fig tree,
kanaka anju chettu vishayam maatladukunte
he judged the nation of Israel.
Israel deshanto polchukunnattaithe prabhu Israel deshanni sedistunnadu.
But the nation of Israel did not all disappear on the day he judged.
Chudandi prabhu aa roju sedichinappudu Israel deshamu maayipoyinda? Maayipoyaledu.
At the beginning, you all got some handouts with a human history chart on it, right?
So the manav charitra gurinchi mee andariki oka patra ichana.
You got that chart, right? Some of you got that chart, right?
Chepandi.
Did they get a chart? Did you get a chart showing the timeline of human history?
Manav charitra taravata kaalamulu ani.
God's kingdom. It's
on the back. Here it is. Here it is, right here.
Okay.
This is the chart, right here.
A chart journal.
Timeline of history, God's plan for human history.
Timeline, the charitra yokka kaalamulu, manava charitra kaalamulu, manava charitraku mari yugamulaku koraka devuni pranalika ane guide chudandi.
So have that, pay attention to that as we're talking, if you have it handy.
Kanaka vinga unte idi chustha nerchukondi na kodaka kodaka.
When Jesus judged the fig tree on that Monday morning, the fig tree withered, but the actual judgment upon the nation of Israel took place over the next 100 years.
Prabhu Arjuna prasthana sepichina rojuna Israel desham maayipoyaledu. Aithe aa Israel desham aatmeeka chalipovadaniki kontha kaalam pattindi.
It took 37 more years before the Roman Emperor Titus went in and destroyed Jerusalem.
37 samvatsaralu pattindi. Titus ane Roman చక్రవర్తి ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్ నాశనం చేయడానికి 37 సంవత్సరాలు పట్టింది.
That was 78 AD.
70వ సంవత్సరము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఇది జరిగింది.
It was a tremendously cruel attack on that city.
టైటస్ అనే అతను చక్రవర్తి భయంకరంగా యూదులందరూ ఓసపట్టు పోసేశారు.
There may have been 500,000 or more Jews killed.
500,000 అంటే ఎంత?
500,000
చూడండి మరి, అదే అంటే 500,000 మంది యూదులు ఆ ఒక్క రోజు అంటే ఆ కాలంలో చంపబడ్డారు ఇజ్రాయెల్ ఆ
యెరూషలేము దగ్గర.
చాలా మంది ఉరివేశారు.
Many were taken as slaves to other places.
Or taken to banishment camps to go there.
Or taken to the Roman games to be tortured in the theater.
రోమీలు ఆడుతూ ఉంటారు చక్రవర్తులు సర్కస్లో వాటిలో జంతువులు గీయడానికి ఇక్కడ తీసుకెళ్ళిపోయారు.
But the beautiful temple that Herod had built was torn down stone by stone.
హేరోద్ కట్టించిన చక్కని దేవుని యొక్క దేవాలయము పడవేయబడింది.
Jesus had prophesied this in chapter 24 in verse 2.
ఏడాగు రెండవ వచనంలో ఈ మాటలు సమనమ ఏడాగు రెండు మంది
that happened in 70 AD as a result of Jesus cursing the fig tree, putting judgment upon unfruitful Israel.
కనుక ఫలించని ఇజ్రాయెల్ దేశం మీద దేవుడు ఏ విధంగా మరి శపిస్తున్నాడో అది మనం గమనిస్తున్నాం. ఉన్న వచ్చిన 24 వచనాలు
The temple was the most sacred thing to the Jew.
యూదులకి దేవాలయం ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము.
It was the center of the whole nation and their worship.
కనుక ఆ యూదులందరికీ కూడా పవిత్ర దేవస్థానం అన్నమాట అది.
It was something that was supposed to be for God.
దేవుని కొరకు అక్కడ ఉంచబడిన దేవాలయం.
But God allowed it to be torn down stone by stone.
అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు, పర్మిషన్ ఇస్తున్నాడు ఒక రాయి మీద రాయి నిలబడకుండా దేవాలయం పడవేయబడడానికి.
This was a judgment on the people of Israel, on the nation of Israel for rejecting Jesus as the Messiah.
యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించనందుకు ప్రభువు దేవుడు ఇజ్రాయెల్ దేశానికి తీర్చేటువంటి తీర్పు ఇది.
Then on the chart, the next thing that happens in 135 A.D., there was a rebellion by some of the Jews in the land against Roman authority.
ఇది జరిగింది 70వ శకంలో దేవాలయం పడిపోయింది. తర్వాత 100 సంవత్సరాలు కంటే క్రీస్తు శకం 137వ సంవత్సరంలో ఆ మిగిలిపోయిన కొంతమంది యూదులు రోమా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశారు.
The Romans sent in many troops with a one attitude to completely wipe out the Jews.
ఎప్పుడైతే యూదులు తిరుగుబాటు చేశారో రోమా వాళ్ళు సైన్యులు బాగా అక్షరాన్ని కోపం వచ్చింది, ఎక్కువ సైన్యాన్ని పంపించి యూదులు మొత్తం కూడా
It was an extremely cruel action on the part of the Roman army.
Kanaka Roma saikulu bhayankaramga kruranga chaamundi yudulni chapparu Christ second 137th century.
They had no mercy. They slaughtered people by the tens and hundreds of thousands.
Kanaka ootakona kosesaru vera pondi aa rojuna.
So the Jews just fled the land.
Appudu yudulu chettipoyaru pachamantha kuda.
So now the nation of Israel is completely withered.
Kanaka Israel desam lekunda poyindi ippudu.
No land, not in the land.
Vallu vallu polanu ante bhoomini kolipoyaru.
No temple.
Devalayanni kolipoyaru.
The nation is gone. It's been withered.
Desamu mayamaipoyindi.
They're scattered to all kinds of nations.
Prapanchamantha chedipoyaru yudulu.
Many of them in slavery.
చాలామంది బానిసలుగా ఇతర దేశానికి వెళ్ళిపోయారు.
This is the full withering of the fig tree over a 100-year period.
ఇదన్నమాట శాపం, ఎండిపోవటము, అంజూరపు చెట్టు ఎండిపోవటం అంటే ప్రభు ఇచ్చినటువంటి శాపం అన్నమాట.
But అయితే there was a most amazing thing that happened.
అయితే కొంత అద్భుతం దేవుడు ఇక్కడ చేయడం మనం చూస్తున్నాం.
God's word prophesied that Israel would be brought back to the land.
అయితే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ దేశము ఇజ్రాయెల్ మరలా తిరిగి వస్తానని చెప్పేసి ప్రమాణం చేశాడు.
Ezekiel 36:24
36:24 Ezekiel 36:24 Ezekiel నెమ్మదిగా ప్రశాంతముగా సమాధానంగా
If you read the verses before that later, you see he brings them back from all the scattered places.
Kanaka chedipoyina varandarini kuda tiriki rakshistharani chepesi prabhu cheptuna devudu cheptunnadu maatlaadi.
When was this prophecy fulfilled?
Eppudu ee yokka pramanam neravaindi? Ezekiel cheppinatuvanti vaaktanam eppudu neravaindi?
It was fulfilled beginning in May 1948.
మే నెల 1948వ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరింది. హల్లెలూయా.
In the history of mankind, there has never been a nation of people that's been completely destroyed and come back to life again.
చూడండి, మానవ చరిత్రలో పూర్తిగా మాయమైపోయిన దేశము మరలా ఎప్పుడు కూడా ఒక దేశముగా మరలా పుట్టలేదు, ఒక్క ఇజ్రాయెల్ దేశము తప్ప.
It was a total miracle of God.
ఖచ్చితంగా దేవుడి యొక్క అద్భుతం మనం ఇక్కడ చూస్తున్నాం.
The fig tree is now putting forth leaves.
అయితే ఇప్పుడు అంజూరు చెట్టు మరలా వసంత కాలంలో చిగురుస్తూ
ఉన్నది.
ఇజ్రాయెల్ దేశం మరలా చిగురుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
God's hand alone is responsible for this.
కనుక దేవుడి యొక్క దక్షిణ హస్తము ఈ క్రియ జరిగిస్తూ ఉన్నది.
The parable of the fig tree says when we see the fig tree putting forth leaves, Jesus coming is near.
మరలా తిరిగి జన్మించేటువంటి ఇజ్రాయెల్ దేశంలో చూస్తున్నప్పుడు ఏం తెలుసుకోవాలంటే రాజు మన
pay attention.
దయచేసి గమనించండి, మనము జాగ్రత్త వహించాలి ఇక్కడ.
Many Christians were excited when Israel first came back to life.
చాలా మంది క్రైస్తవులు 1948లో ఇస్రాయెల్ దేశం పుట్టినప్పుడు సంతోషించారు.
But now that 60 years has passed, they're kind of taking it in a routine way.
60 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇస్రాయెల్ ఒక దేశంగా ఆ పుట్టి మనుషులంతా అలవాటైపోయి మనుషులందరూ కూడా ఇప్పుడు.
In fact, many Christians, unfortunately, are not even supportive of Israel.
ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేయడమే మానేశారు.
But God is progressively bringing the fig tree back to life.
అయితే అంజూరు చెట్టు దేవుడు కాలక్రమేణా మరలా జీవంలోకి తీసుకొస్తున్నాడు.
In 1948, he brought back an initial number of people, and the nation was became an official nation.
కనుక 1948లో చెదిరిపోయిన ఇజ్రాయెల్ శబ్దంగా ఉండండి, ఏం మాట్లాడుకుంటారు మీరు?
మీకు
మాట్లాడుకోవద్దు. వాళ్ళు చూపెట్టప్పుడు 1948లో చెదిరిపోయిన ఇజ్రాయెల్ అంతా కూడా మన తిరిగి వచ్చారు, దేశంగా మార్చబడింది.
In 1967, they got control of the Temple Mount in East Jerusalem.
కనుక 1967లో దేవాలయాన్ని, దేవాలయ వేరే యెరూషలేము దేవాలయము 67లో దాన్ని ఆధ్వర్యంలోకి తెలుసుకున్నారు.
In the 1990s and 80s, there were Jews in the coming back to the land of Ethiopian Jews and Russian Jews.
1980లో ఇథియోపియా నుంచి, రష్యా నుంచి చాలా మంది యూదులు ఏషియాకి వెళ్ళిపోయారు.
So now we have the land back.
వారి యొక్క భూమి వారికి వారు సంపాదించుకున్నారు.
Now we have many people back.
వారు ప్రజలు వారు సంపాదించుకున్నారు.
What about the temple?
దేవాలయం సంగతి ఏంటి ఇప్పుడు? జగత్తుంది.
In 1973, a group of Orthodox Jews had stirring within them to build the temple.
1973లో బాగా మంచిగా అంకితం చేయబడినటువంటి ఆర్థోడాక్స్ జ్యూస్ అంటే యూదులు అనే వాళ్ళు దేవుడి దేవాలయం కట్టడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారు.
The temple mount is controlled by a Muslim council.
పడిపోయిన దేవాలయము, హెరోద్ కట్టించిన సొలొమోన్ కట్టించిన దేవాలయము, అది ఈ ముస్లింల యొక్క ఆధీనంలో ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముస్లింలు, యూదులు వచ్చి అక్కడ దేవాలయం కట్టాలని ఒప్పుకోరు.
But there will be a temple there.
అయితే ఖచ్చితంగా అక్కడ దేవాలయం కట్టబడుతుంది.
Right, about the last 30-some years, over 20,000 priests have been trained to do the temple sacrifice.
కనుక 20,000 మంది బోధకులు, యాజకులు దేవాలయంలో ఏ విధంగా సాక్రిఫైస్ అంటే ఆరాధన అర్పణ చేయాలో వారు తల్లి
పొందుతున్నారు.
పాత నిబంధనలో ఉన్న లెక్క ప్రకారం ఆ యొక్క దుస్తులను తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు. 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. కనుక బంగారము, తర్వాత వెయిట్తో తయారు చేయబడినటువంటి డాల్ను, ఆ పరికరాలు దేవాలయంలో వారి పరికరాలన్నీ కూడా ఆ దేశం తయారు చేస్తూ ఉన్నారు.
This fervent group of Orthodox Jews wants the Messiah to come.
వీరందరూ కూడా మెస్సయ తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Of course they don't recognize Jesus the Messiah already came.
అయితే వారు ఏం మర్చిపోతారంటే యేసు ప్రభు మెస్సయగా ఇప్పటికే వచ్చి వెళ్ళిపోయి ఉన్నారు.
They want the Messiah, the Jewish king, to come to the temple.
అయితే వారు ఏం కోరుకుంటారంటే రాజుగా మెస్సయ రావాలని కోరుకుంటున్నారు.
They're praying for the temple to be restored. They're praying for the Messiah to come.
ప్రార్థన చేస్తున్నారు ఈ యూదులంతా కూడా. ఏం ప్రార్థన చేస్తారంటే ఆ యొక్క దేవాలయం మరలా వాడబడాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు.
And God is answering.
దేవుడు జవాబు ఇస్తున్నాడు. హల్లెలూయా.
The Bible tells us that there will be a rebuilt temple on the Temple Mount.
కనుక బైబిల్ చెప్తుంది దేవాలయం మరలా తిరిగి కట్టబడుతుంది ఇజ్రాయెల్ యెరూషలేము దేశంలో అని.
Look in chapter 24, verse 15.
24వ పరిచయం వచనం. 24వ అధ్యాయం 15వ వచనం.
కాబట్టి ప్రవక్తయైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక.
Jesus is referring to a prophecy in Daniel when the temple is desecrated, probably by an idol or something like that.
కనుక ఇక్కడ యేసు ప్రభు వాడుతున్నటువంటి మాట ఏంటంటే దానియేలు చెప్పినట్లుగా యెరూషలేము దేవాలయంలో దేవుని దేవాలయంలో ఒక ఒక విగ్రహం ద్వారా కానీ అక్కడ కట్టడం ద్వారా ఆ క్రయ జరిగినట్టే ఆ యొక్క దేవాలయం మళ్ళీ చేయబడినట్టుగా మనం చూస్తున్నాం.
When that happens, then the last 3.5 years will take place when the Antichrist is doing terrible things on the earth.
మూడున్నర సంవత్సరం ఈ కాలంలో మూడున్నర సంవత్సరము అంత్యక్రీస్తు ప్రతిష్టానుసారంగా ప్రజలను సేవల పాలు చేస్తాడు.
Second Thessalonians chapter 2.
రెండవ తెస్సలోనికుల పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనైక 2వ అధ్యాయం
verses 3 and 4.
మూడు నాలుగు వచనాలు.
The man of lawlessness in this verse is the Antichrist.
చూడండి, నాశన పుత్రుడు అంటే ఎవరంటే అంత్యక్రీస్తు.
And at one point in the middle of the last 7 years, he is going to walk into the temple and declare that he himself is God.
ఈ పాప పురుషుడు ఏమంటారంటే ఆ 7 సంవత్సరాల కాలంలో ఇతను దేవాలయంలోకి వెళ్లి నేనే దేవుడు అని చెప్తాడు.
This means the temple will be rebuilt on the Temple Mount, the only legal place that a Jew could ever build a temple of God.
Where at?
Temple Mount
in Jerusalem. Temple Mount means the one which was called down?
No, the mount is like a rise of rock. It's a huge rock.
So not you're not talking about the Dome of the Rock?
No, the Dome of the Rock is on the Temple Mount. That's a bigger area than that. It's like a small mountain or something. On the top is flat.
Okay, that's called the Temple Mount.
Okay. ఇజ్రాయెల్ దేశంలో ఒక రాగే ఒక కొండలాగా పెద్ద కొండలాగా ఉన్నది. అక్కడే దేవాలయం కట్టబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆ పడిపోయిన దేవాలయం కూడా దానికి సమీపంలో ఉంది. కనుక ఈ దేవాలయం తిరిగి కట్టబడి అంత్యక్రీస్తు ఆ దేవాలయంలో ప్రవేశించి నేనే రాజు అని చెప్పుకుంటాడు. ఆ స్థలంలోనే దేవాలయం
కట్టబడాలి. Abraham offered sacrifice Isaac.
ఆ ప్రదేశంలోనే అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళినటువంటి ప్రాంతము.
So the Jews are preparing to build the temple.
కనుక యూదులు అక్కడ దేవాలయం కట్టకు సిద్ధపడుతున్నారు.
So now we see the biggest news almost every day is centered around what's happening in Israel and the Middle East.
మన వేసినంత రాదు కానీ ప్రపంచం అంతా కూడా వాచ్ చేస్తున్న ప్రతి రోజు కూడా న్యూస్ లో వచ్చేది ఏంటంటే ఇజ్రాయెల్ దేశము యెరూషలేము కట్టబడుతున్న దేవాలయం కట్టబడబోతున్న దేవాలయం.
Brothers and sisters, pay attention.
దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, జాగ్రత్తగా వినండి.
We are in the last hours of this age.
చివరి ఘడియలో మనం ఉన్నాము.
Hallelujah.
Hallelujah.
The only thing that needs to be happened is that the Antichrist must have some kind of 7-year covenant with the Israeli people.
కనుక ఇప్పుడు మనం చూడవలసిన వ్యక్తి ఎవరంటే అంత్యక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈయన ప్రత్యక్షమైనప్పుడు ఇజ్రాయెల్ తో సంధి చేసుకుంటాడు మొట్టమొదటిగా.
And that covenant, according to Daniel chapter 9, he will allow the sacrifices to go forward.
ఆయన ఎప్పుడైతే ఇజ్రాయెల్ తో సంధి చేసుకుంటాడో దేవాలయంలో ఈ సాక్రిఫైస్ ఆత్మలు జరగడానికి పర్మిషన్ ఇస్తాడు ఇతను.
As soon as that covenant is signed, the Jews will rapidly put up a temple on the Temple Mount in Jerusalem.
అంత్యక్రీస్తు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తాడో అంత్యక్రీస్తు ప్రపంచ నాయకుడు అనమాట ఇతను. ఎప్పుడైతే ఆ యొక్క దాని మీద ఆ జీవో మీద సంతకం పెడతాడో వెంటనే ఎటువంటి ఆలస్యం చేయకుండా యూదులు అక్కడ దేవాలయం కట్టారు.
The whole world is looking for a man who can bring peace to the Middle East.
కనుక ప్రపంచమంతా చూస్తున్నట్టు ఒక మనిషి ఉన్నాడు అంటే ప్రపంచ శాంతి దూతారకు పేరు పెట్టుకుని వస్తాడు ఆయనే అంత్యక్రీస్తు.
The man will be the Antichrist.
అసలు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ లో మిడిల్ ఈస్ట్ లో సమాధానం నేను వెళ్ళకపోతానని చెప్పేసి అతను ముందుకు వస్తాడు.
24:34
24:34 34
There's a word here that says this generation will not pass away until all these things take place. This word for generation is a particular Greek word.
జనరేషన్ అని ఇంగ్లీష్ లో వాడిన మాట తెలుగులో తరము అనేది గ్రీక్ గ్రీక్ లో ఒక ప్రత్యేకమైన అర్థం కలిగి ఉన్నది. ఒకనొక కాలంలో ఒక ప్రత్యేకమైన కాలంలో నివసించబడినటువంటి మనుషులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
But it is also very commonly used to mean a race of people or a group of people as a race.
అంటే ఒక తెగ, ఈ తెగ వాళ్ళు మాత్రం ప్రభు రాకడ వరకు ఉంటారు అని అర్థవిషయంలో కూడా ఈ అర్థం ఉన్నది. ఈ తరము అంటే ఈ తెగ వాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు.
My belief is that Jesus is saying that according to this victory coming back to life, dealing with the nation of Israel, he said, even though I curse the victory, that nation won't disappear until all these things take place. It'll come back to life.
ఒకవేళ అంజూరు చెట్టు ఉపమానం మనం తీసుకున్నట్లయితే, ప్రభు శపించాడు, పూర్తిగా చనిపోలేదు, చాలా సంవత్సరాలు చనిపోయినట్లుగా ఉన్నప్పటికీ కూడా అంజూరు చెట్టు మరలా చిగురించింది. అదేవిధంగా ఇక్కడ ఈ ధనము వారు అంటే అర్థం ఏంటంటే ఈ తెగ లేకపోతే యూదులు అనమాట.
The Jews are coming back to life because God still has certain covenants and promises with his earthly people, the Jews, that he will fulfill.
ఎందుకంటే యూదులతోటి దేవుడు పూర్తిగా అయిపోలేదు ఆయన పని, ఆయన యొక్క వాగ్దానము, ఇంకా ఆయన వాగ్దానము, ఆయన ప్రమాణాలు కొన్ని నెరవేర్చబడవలసి ఉన్నది కనుక యూదుల పట్ల. ఆ యూదులనే వాళ్ళు ప్రపంచంలో ఎప్పుడు ఉంటూనే
ఉంటారు.
ఒక వాగ్దానం ఏంటంటే వారికి కేటాయించబడినటువంటి స్థలంలో యూదులు కాపురం చేయమంటే చనిపోయిన యూదులు మళ్ళా రావడం.
That they will be priests in the millennium in the temple.
Kanaka aa yaka yena paripalanalo devalayamlo yajakulu untaru.
That they will teach God's law to the peoples of the earth.
Bhoomelo unna prajalaku devuni yokka aadhyalanu cheppe varuga ee yajakulu untaru.
These promises God has made with Israel and he will keep them.
ఈ యొక్క ప్రమాణాలు వాగ్దానాలు ఇశ్రాయేలుతో దేవుడు చేశాడు, వాటిని దేవుడు నిలబెట్టుకుంటాడు.
సో హి ఇస్ బ్రింగింగ్ ది నేషన్ ఆఫ్ ఇశ్రాయేల్ బ్యాక్ టు లైఫ్ అండ్ హి ఇస్ బ్రింగింగ్ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ దిస్ ఏజ్ టు ఎ ఫినిష్.
కనుక దేవుడు ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు. అదేవిధంగా మానవ చరిత్రలో మిగిలిపోయిన వారు ఈ మానవ చరిత్ర పూర్తిగా అంతరించుకోకుండా ఖచ్చితంగా మీరు బ్రతికే ఉంటారని చెప్పి దేవుడు చెప్తున్నాడు.
ఇట్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ బిఫోర్ అవర్ ఐస్.
ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఉండండి, మన కళ్ళ ముందు జరుగుతున్న సత్యాలు ఇవన్నీ కూడా.
మత్తయి
సువార్త 16వ అధ్యాయం
and read verses 1 through 4.
ఒకటి నుంచి నాలుగు వరకు.
అప్పుడు పరిసయ్యులను సద్దూకాయులకు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇవ్వను. సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదని, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక ఏడు గాలివాన వచ్చిందని చెబుతుండగా మీరు ఆకాశ వైఖరి విశేషింప ఎదుగుతురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేదు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియలను వారికి అనుసరింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిను.
In these verses, Jesus is telling the Jews that they should be able to recognize the signs of the times.
ప్రభు చెప్తున్నాడు ఇక్కడ కాలాలు సమయాలు మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్పి చెప్తున్నాడు.
Just when they see a certain thing in the sky, they know very soon how the weather will be the next day.
చూడండి, మన ఆకాశంలో మబ్బులు పట్టి ఉన్నప్పుడు గంట రెండు గంటలు ఏం జరిగిందో మనం చెప్పగలుగుతాం.
The Pharisees asked him in this passage to perform a sign from heaven.
పరిశీలన అడుగుతున్నారు ఆయన, అయ్యా నాకు ఒక సూచక క్రియ చూపించు.
He had been performing signs for 3 years. He's telling them, can't you recognize the signs and the times?
ప్రభు చెప్తున్నాడు 3 సంవత్సరాల నుంచి మీ మధ్య సూచిక్రియలు జరుగుతూ ఉన్నాయి కదా, మీరు గమనించలేదా?
సో జీసస్ ఎక్స్పెక్ట్స్ us to see certain signs for certain seasons in his plan.
కనుక ఆయన ప్రణాళికలో మనందరం ఉంటున్నాం కనుక జరిగే సంఘటనలు మనం కనుగొనుకుంటే సరిపోదు, గమనిస్తూ ఉండాలి సంఘటనలో మానవ చరిత్రలో ఏం జరుగుతుందో అని.
The sign of the nation of Israel coming back to life.
అందులో ఒక సూచక క్రియ ఏంటంటే, సూచన ఏంటంటే, జరా గడిచిపోయినట్టు ఇజ్రాయెల్ తిరిగి జన్మించడం.
Another few things I will mention.
ఇంకా కొన్ని చెప్తాను.
Our signs that Jesus coming is very near.
సూచనలు చెప్తాను, యేసు యొక్క రాక బహు దగ్గరగా ఉన్నది.
I should say the end of the age is very near.
విగాను
Jesus is definitely could come any time, but we know now he's going to come soon.
మనకందరూ తెలుసు ప్రభు రాబోతున్నాడని, కానీ ఈ సంఘటన చూసిన తర్వాత మనకేమనిపిస్తుందంటే ఏ క్షణంలోనైనా ప్రభు రావచ్చు. కొన్ని సూచనలు మీరు చెప్తాను, యుగాంతంలో మనం ఉన్నామని చెప్పడానికి నిదర్శనాలు.
చదవడానికి
సమయం లేదు. దానియేలు 2వ అధ్యాయంలో
the Roman Empire will come back to life with the 10 toes of the statue.
చూడండి, ఆ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి 10 వేళ్లు 2వ అధ్యాయం చెప్పినట్టుగా రోమా గవర్నమెంట్ మరలా అధికారంలోకి వస్తుంది.
Part of this may be what Europe has been doing in getting together.
అందులో ఒక భాగం ఏంటంటే, ఇప్పుడు యూరోప్ లో యూరోపియన్ యూనియన్ ఒక ఉంది కదా, యూరోప్ లో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ అధికారాలు గాని మార్పులు గాని.
The Bible also prophesies a great war near the end of time, end of the age.
కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా యుగ అంతంలో ఒక గొప్ప యుద్ధం జరగబోతుందని చెప్పేసి బైబిల్ చెప్తున్నది.
Ezekiel
38:39 ఈ మాటలు ఉన్నది.
Many of the nations there are gathered together to attack Israel.
అనేక దేశాలు ఇజ్రాయెల్ మీదకి యుద్ధం ప్రారంభం చేస్తాయి.
Almost all of those nations that are on the attack have one thing in common.
ఆ ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా చేసే దేశాలన్నిటి కూడా కామన్ గా ఒక విషయం ఉన్నది.
They are Muslim nations.
వారంతా కూడా ముస్లిం దేశాలు.
Is this possible? Of course, we could expect it to happen tomorrow.
ఏ క్షణంలో జరగవచ్చు, ఇప్పుడు మనం జరుగుతున్న సంగతి మనం గమనిస్తున్నాము మధ్య ఆసియాలో.
Another sign of the time is in 2 Timothy chapter 3.
2 Timothy 3:5.
Verses 1-5.
1-5.
These verses describe society in general, not the church.
ఏంటంటే ఒక సొసైటీని జనరల్ గా చెప్తారు ఇక్కడ.
It talks about the moral downturn of society.
ప్రపంచంలో ఈ సొసైటీ మానవుల యొక్క విలువలు ఏ విధంగా పతనమైపోతాయో చెప్తుంది ఇక్కడ.
The morality of society is almost in a free fall going down.
ప్రపంచంలో నీతి అనేది ఇక రాబోయే దినాల్లో మనకు కనపడదు.
The United States is in terrible shape morally.
ఒకప్పుడు అమెరికా దేశంలో నీతి ఎంతో గర్వంగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ కూడా నీతి అనేది పడిపోతా ఉంది, పతనమైపోతా ఉంది.
This is a sign that the end of the age is approaching.
ఇది ఒక సూచన మనకు మనం ఈ మాటలు దగ్గరగా ఉన్నామని చెప్పడానికి.
In 2 Thessalonians chapter 2.
2 Thessalonians chapter 2 verses 7-9.
Just before the judgment in Genesis chapter 6, there was an increase in demonic activity by fallen angels coming and having relationships with women on the earth.
కనుక ఆది కాండము 6వ అధ్యాయంలో పడిపోయినటువంటి దేవుడు కుమారుడు వచ్చు దేవదూతలు అనేవారు మానవులతో సహవాసం పెట్టుకుని ఆ యొక్క చెడు ప్రబలపోయింది లోకంలో.
అప్పుడు
ప్రభు ఎక్కడంటే తీర్పు వచ్చేసిందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి భూమి దేవుడు తీర్పు తీర్చేశాడు.
Right now in America, supposedly to be a big Christian nation.
ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు ఉన్న దేశాలు అమెరికా దేశం ఒక క్రైస్తవ దేశంగా మనం చెప్పుకుంటే,
ద మోస్ట్ పాపులర్ బుక్స్ ఆల్ ఆర్
ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ లోకంలో పాపులర్ బుక్ బాగా ప్రసిద్ధిగాల్సిన పుస్తకం ఏదైతే దయ్యము గురించి చెప్పేటువంటి పుస్తకాలు బాగా ఫేమస్
అయిపోతుంది.
ఏదైనా మంచి ఫేమస్ బాగా హిట్ అయిన సూపర్ హిట్ అయిన సినిమా ఏదైతే దయ్యాల సినిమా చూడండి, అక్కడంతా కూడా మాయలు మంత్రాలు తర్వాత దయ్యాలు తర్వాత మాయలు మంత్రాలు
సీక్రెట్స్
తర్వాత కూడా అంట సీక్రెట్స్ హేట్ పాటలకు సినిమా
దిస్ ఇస్ ఆల్ ది మైండ్ యాక్టివిటీ.
ఎంత కూడా దైవ చరిత్ర అన్నమాట.
దట్ మీన్స్ ద డిస్ట్రిక్ట్ వాస్ ఇస్ ఇస్ వర్కింగ్ మోర్ నౌ ద డే ఇన్ వాస్ ఇన్ ఇయర్స్ పాస్ట్.
అంటే నీతి అనేది కమేన పడిపోతూ ఇటువంటి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత, ఇటువంటి పుస్తకాలకే ఎటువంటి ప్రాధాన్యత చూస్తున్నాం మనం.
అండ్ ఇట్ సైన్ ఇస్ ద ఫాసిసిటీ ఇన్ ద చర్చ్.
ఇంకొక సూచన ఏంటంటే సంఘములలో వేషధారణ
moving away from truth that was once held by orthodox believers.
Kanaka satyamana punadi lekunda mirita vishayalu sangamulaku paaku poyini.
Second Thessalonians 2 verse 3. Don't read it, just write it down, we don't have time.
Rundava Thessalonikulaku rasina patrika rundava chayi.
Yeah, and also write down 2 Timothy 4 verses 3 and 4.
4 3 4 రెండవ తిమోతి రెండవ తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలను రాసుకోండి.
Many of the sound doctrines that used to be taught in Christianity in America are now no longer being taught.
అమెరికా దేశంలో ఒకప్పుడు రక్షణను గురించి మంచి దేవుడి బలమైన వాక్యాన్ని బోధ చేశారు కదా, ఆ వాక్యాన్ని కూడా ఇప్పుడు మొదలైపోతా ఉన్నది.
Pastors and congregations are moving away from the truth of the Bible.
సంఘకారులు సంఘస్థులు సత్యాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు.
This is apostasy.
ఇదంతా కూడా వేషధారణ లేకపోతే apostasy.
Finally in Matthew 24 verses 7 and 8. Talks about birth pains like earthquakes and things like that. So what about Haiti, the big earthquake? What about Japan last year?
పోయిన సంవత్సరం జపాన్ లో పెద్ద విపత్తు సంభవించింది.
రెండు వేల 5వ సంవత్సరం
పెద్ద విపత్తు సునామీ వచ్చి ఎంతో మంది చనిపోయారు.
Spectacular earthquake and earthquakes cause great damage is increasing.
ప్రపంచమంతా కూడా చెప్పడానికి వీలైనటువంటి భూకంపాలు వచ్చి మనుషులు చచ్చిపోతూ ఉన్నారు.
If we will see the signs of the times,
ఇవన్నీ కూడా సూచనలే.
If we will understand the parable of victory,
అంతరపుచ్చుకు ఉపమానం మనం అర్థం
చేసుకుంటే
యేసు ప్రభు మరణ తిరిగి రాబోతున్నాడు తన రాజ్యాన్ని స్థాపన
చేయడానికి.
కనుక ప్రియ దేవుని సంఘం ఆ దేవుని యొక్క రాకడ వరకు మీ సంఘాలను మీరు సిద్ధం చేసేవారిగా ఉండాలి.
యేసు
ప్రభు రమ్ము.